సోదర బృందమునకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. వాతావరణం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరందరూ ఈ విధంగా రాధామాధవానికి విచ్చేసి భాగవత ప్రవచనాన్ని ఆలకించి భగవత్ సాన్నిధ్యం పొందాలని ఒక విశిష్టమైనటువంటి స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి ఉన్నందుకు మరీ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రవచన విధానంలో మీరందరూ రాకపోయినా నేను ఇక్కడ కూర్చుని ఈ భాగవతం చెప్పవలసి ఉంటుంది. ఎందుచేతంటే మీరు రాలేదని మానేటానికి వీలేదు. ఎక్కడెక్కడో ఎంతెంతో మంది కూర్చుని భాగవతం వింటూ ఉంటారు కాబట్టి భాగవత ప్రవచనం అందరి కోసం అనేటువంటి ఒక విస్తృతి ఏర్పడింది కనుక చెప్పవలసి ఉన్నది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. మామూలుగా వాతావరణం బాగుండకపోతే ఎక్కువగా అందరూ శ్లోకాలు రాలేకపోతే మనం తరగతి ఆ రోజుకి ప్రార్థనతో ముగించేసి, కానీ ప్రస్తుత పరిస్థితి కాదు. మన విశాఖపట్నంలో కూడా చాలామంది ఇంకా ఏం వెళ్తారని అనుకుని ఇంట్లో కూర్చొని వెళ్ళేవాళ్ళు ఉంటారు. బయట వాళ్ళలో వింటారు, బయట దేశాల్లో వింటారు. కాబట్టి ఈ భాగవత ప్రవచనం ఆ విధంగా తల్లి తాను మనకి ఒక విధంగా ఏం చేసిందంటే ఇటువంటి కన్సెషన్ లేకుండా నిర్దేశించేస్తున్నమాట. అందుకని దీన్ని ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. భాగవతము చతుర్థ స్కంధము ఈ భూమికి మొట్టమొదటిగా ఈ భూమి ఏర్పడి ఇక్కడ జీవులు ఏర్పడి ఈ జీవులకి అక్కడ సకల విధమైనటువంటి సౌకర్యములు ఏర్పరిచినటువంటి బుద్ధ చక్రవర్తి తాను దేహత్యాగం చేసే సమయంలో ప్రజలు ఉద్దేశించి కొన్ని ధర్మాలు పలుకుతున్నాడు. ఇప్పటికి మూడు ధర్మాలు పలికాడు. ఈ రోజున మన నాలుగో ధర్మం ప్రజలకు బుద్ధ చక్రవర్తి వివరిస్తున్నటువంటి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకు కనిపించినది జీవులతో కూడిన జగత్. మనకి కనిపించినది జీవులతో కూడిన జగత్తు. దానికి ఆధారము అది కాజాలదు. జీవులకు కానీ ఈ జగత్తు కానీ వాటికి అవే ఆధారం కాదు. అంతర్యామి దానికి ఆధారము. అతని ఎందు జీవులు జీవించడం కనుక అతడు వానికి ఈశ్వరుడు. వానితో సమానమైన వారు జీవులలో ఎవరినో ఉండరు. ఇదొక విషయం చెప్పారు. ఏం చేద్దంటే ఈ కనపడుతున్న దాన్ని నడిపిస్తున్నవాడు కనపడ్డా. ఈ కనపడుతున్న దాన్ని నడిపిస్తున్నవాడు కనపడ్డా. మన గోళ ఇలా గొరగెరగెరగెర తిరుగుతుంది కదయ్యా. ఎవరి వలన? మిగతా గ్రహములు అలాగే తిరుగుతూ ఉన్నాయి, అలాగే మనకు ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి, అహోరాత్రములు ఏర్పడుతూ ఉన్నాయి, కృష్ణపక్షం శుక్లపక్షం ఏర్పడుతూ ఉంది. మొత్తం అంతరిక్షం అంతా తరిచి చూస్తే ఈ భూమి చోట్ల దానంతరం ఎలా నిలబడి ఉన్నది అనేది మనం ఊహించగలిగినటువంటి విషయం కదా. ఒకదానితో ఒకటి అనుసంధానం చెంది గ్రహములన్నీ కూడా చోట్ల చక్కగా ఒక సౌరమండలంగా ఏర్పడి ఎన్నో కోట్లాది కోట్ల జీవులకు ఆధారంగా ఈ గ్రహములన్నీ కూడా కూడి ఉండడమే కాక వారి వారి పరిధుల్లో అవి ఆ విధంగా వర్తిస్తూ ఉంటే వాటి ఎందు జీవులు వర్తిస్తున్నారు. అంచేత ఈ జగత్తు మనం చూసేటువంటి విశ్వం అంటారే, అది దానంతరం అది ఎలా ఏర్పడలేదు, దానికి ఒక ఆధారం. అలాగే జీవులు కూడా, మనం కూడా మనంతా మనం ఏర్పడలేదు, దానికి ఒక ఆధారం ఉన్నది. మన ప్రాణస్పందనం కానీ మనలో ఎరుక కలగటం, మళ్ళీ ఆ ఎరుక తిరోధానం చెందటం, ఇలాంటివన్నీ కూడా మనలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రజ్ఞ ఉన్నది. మనం తెలిసి మన కళ్ళు, మన ముక్కు, మన నోరు, మన పలు వరుస, మన మెడ, మన భుజములు, మన ఛాతి, మన ఉదరము, మన కాళ్ళు చేతులు మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా అయితే ఉన్నది పుట్టదానికల్లా బాగా ఏర్పాటు చేసుకున్నాం కదా, అది ఏర్పాటు చేయబడ్డాయి కదా. ఏర్పాటు చేసిన దాంట్లో మనం వసిస్తూ ఉన్నాం. జీవులకి ఆధారం ఒకటి ఉన్నాడు, అలాగే జగత్తుకి ఆధారం ఒకటి ఉన్నది. దాన్ని అది కనబడదు, అది కనబడదు, దాన్ని తెలుసుకోవచ్చు. టు సీ ఈజ్ టు రియలైజ్ అని చెప్పారు. భగవంతుని చూశావా అంటే భగవంతుని తెలుసుకున్నాను. చూడటానికి ఇదే చోటే భగవంతుడు అని చెప్తే చూడలే ఉన్నట్టు భగవంతుడు అనేక అనేక విధములుగా తనలో నుంచి నాదము అటు బయట, శబ్దము అటు పైన, వెలుగు అటు పైన, రకరకమైన నమూనాలు ఆయనలోంచి దిగి వస్తే ఈ సృష్టి అంతా ఏర్పడినట్టుగా మనం తృతీయ స్కందం చదువుకున్నప్పుడు బాగా వివరంగా చదువుకున్నాం. అన్నీ ఏర్పడిపోయిన తర్వాత అంతా మనమే అనుకుంటాం కదా. మనం ఇట్లా ఏర్పడిపోయాము, ఏర్పాటు చేసింది ఎవరు? ఒక్కొక్కళ్ళు 5 అడుగుల 3 అంగుళాలే ఉంటారు, ఒక్కొక్కళ్ళు 5 అంగుళాలు 7 అంగుళాలు ఉంటారు, ఒక్కొక్కళ్ళు 6 అడుగులు ఉంటారు కదా. అలా నువ్వు ఏర్పాటు చేసుకున్నావా ఏర్పాటైంది? అలాగే అందరికీ అంగములు ఒక్కొక్క తీరులో ఉంటాయి, నువ్వు ఏర్పాటు చేసుకున్నావా ఏర్పడినాయి అంటే అదంతా ప్రకృతి అంటారు. ప్రకృతికి ఆధారం ఏమిటి? ఈశ్వరుడు. ప్రకృతికి, ప్రకృతి వల్ల జగత్ ఏర్పడుతోంది, ప్రకృతి ఆవరణ వలన జీవులకు శరీరాలు ఏర్పడుతున్నాయి. అంచేత ఇది జీవులకు కానీ అటు ప్రకృతికి కానీ ఆధారమైనటువంటి తత్వం ఒకటి. ఆ తత్వమును మన వారు భగవంతుడు అన్నారు. భగవంతుడు అంటే మనం పెట్టుకున్నటువంటి బొమ్మలని కాదు, ఎవరి నుంచి అయితే సమస్తము వ్యాప్తి చెంది సృష్టింపబడి వ్యాప్తి చెందిందో, ఎవరిలోకి ఇదంతా కలిసిపోతుందో వాణ్ణి భగవంతుడు అన్నారు. ఎవని చే జరించు జగం ఎవని లోపల నుండు లీనమై, ఎవని అందుడిందు పరమేశ్వరుడెంబడు మూల కారణంబడు. అది కనబడదు కానీ దాని గురించి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదే కింద తరగతిలో చెప్పారు, విద్యుత్ కనబడదు కానీ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒక ఆయన ప్రయత్నం చేశాడు అని కింద తరగతిలో చెప్పుకున్నాం కదా. అంచేత తెలుసుకునే ప్రయత్నం అనేటువంటి దాంట్లో మనకేం జరుగుతుందంటే మన మూలము మనకు తెలుస్తుంది, లేకపోతే మన మూలం మనకు తెలియదు. మనం ఈ భవనానికి మూలం అంటే పునాదుల్లో ఉంటుంది, బలం అక్కడ ఉంటుంది. అలాగే ఒక వృక్షానికి మూలం అంటే వేళల్లో ఉంటుంది. అలాగే సృష్టికి మూలం, మూల కారణం కూడా అన్నింటినీ పుట్టించి పోషించి మళ్ళీ తనలోకి తిరోధానం కావించుకొని లయం చేసుకునేవాడెవడు? ఇలాంటి ఒక తత్వం ఒకటి దర్శించి దాంట్లోంచి అన్నీ వస్తుంటాయి, దాంట్లోకి అన్ని వెళ్ళిపోతుంటాయి. అది మన యందు సృష్టి ఏర్పడినప్పుడు మన యందు లోపల ఉంటుంది, బయట కూడా ఉంటుంది. సృష్టి లేనప్పుడు లోపల బయట అనేది ఉండదు. ఇప్పుడు ఈ భవనం లేదనుకోండి, ఇక్కడ చోటు ఉంది కదా, చోటు. భవనం ఏర్పడిన తర్వాత లోపల చోటు బయట చోటు అంటాం కదా. లోపల చోట్ల మనం కార్యక్రమాలు చేసుకుంటాం. అందుచేత సృష్టి లోపలి చోటుని అంతర్యామి అంటారు. అంతర్యామి, అంతర్యామి అంటే ఈ సృష్టిని ఏర్పాటు చేసి దాని అందు కూడా అతను నిండి ఉన్నాడు. ఇప్పుడు ఈ భవనం ఏర్పాటు చేయమందు కూడా ఇక్కడ చోటు ఉంది. భవనం ఏర్పాటు చేస్తే భవనం లోపల చోటుగా కనిపిస్తుంది, కానీ అది భవనం లోపల ఉందా లేదు? భవనం లోపల ఉన్నట్టుగా ఉంటుంది. ఈ బిల్డింగ్లో చోటు ఉందా, చోట్ల బిల్డింగ్ ఉందా, అది ప్రధానమైన ప్రశ్న. ప్రధానమైన ప్రశ్న ఏంటంటే చోట్లో బిల్డింగ్ కట్టుకుని బిల్డింగ్లో చోటు ఏర్పరచుకున్నా ఉంటాం, ఏర్పరచుకున్నా ఉంది. ఈ బిల్డింగ్ లేనప్పుడు ఉంది, ఈ విశాఖపట్నం లేనప్పుడు ఉంది, ఈ భారతదేశం లేనప్పుడు ఉంది, ఈ భూగోళం కూడా లేనప్పుడు చోటు ఇక్కడే ఉంది. చోటు ఎప్పుడు చోట్లన్నీ ఏర్పడ్డాయి. చోట్ల భూమి ఏర్పడింది, భూమి మీద ఒక ఖండంగా భరత ఖండం ఏర్పడింది, అందులో మన విశాఖపట్నం ఏర్పడింది, అందులో మన రాధమర్ధం ఏర్పడింది, అందులో మనం ఉన్నాం కదా. ఇవన్నీ మరి మొదటి నుంచి ఎవరికి తెలుసు అంటే చోటుకే తెలుసు. ఆ చోటు దానికి కూడా స్పందన ఉన్నది. ది స్పేస్ పల్సేట్స్ అని చెప్పి మేడం లావెట్స్కి స్టేట్మెంట్ ఇస్తారు. స్పందనాత్మక స్వరూపంగా సంకోచం వ్యాకోచములతో సృష్టి నిర్మాణం చేయటం సృష్టి ధరలోకి అనుకోవటంగా చేస్తాం. సంకోచ వ్యాకోచమున అనువర్తనము వివర్తనమున అనువర్తనమున పద్యం చూద్దాం. అంటే భగవంతుడి యొక్క విశ్వాసం వల్ల సృష్టి అంతా మళ్ళీ ఆయన పిలిచేశాడనుకోండి, పిలిస్తే మొత్తం అంతా ఆయనలో వెళ్ళిపోతుందని వేదాలు చెప్తాయి. ఒక ఉచ్ఛ్వాస భగవంతుని ఇలా జరుగుతుంటే అట్లా జీవులు వస్తూనే ఉంటారు. అది ఇందాక దండకంలో ఉంది అదంతా. దండకం తెలుగులోనే ఉన్నా మనకి దండకం అయ్యే పరిస్థితి లేదు కదా. అందుకని దాని తాత్పర్యం కూడా చెప్పుకున్నాం మనం ఇదివరకు. అది అలా వస్తూ ఉంటుంది. అలా వచ్చి 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 కొంత దూరం అయిన తర్వాత హిజాలని మనందాం. ఇలా మొత్తం అంత నిర్వర్తించేవాడిని ఈశ్వరుడు అన్నారండి. మన ఈశ్వరుడు అంటే ఈ పక్క బొమ్మ చూసి అది ఈశ్వరుడు. ఆయన ఎవరంటే ఈశ్వరుడు అంటారు, ఈయన ఎవరంటే కృష్ణుడు అంటారు. ఆ తత్వం పరిపూర్ణముగా ఎవరి ఎందు నిక్షిప్తమై రూపు కట్టుకుని వస్తారో వాళ్ళందరినీ మనం దేవులుగా దేవతగా ఆరాధన చేస్తాం. అది వారి ఎందు పరిపూర్ణంగా నిక్షిప్తమై అది ఏమిటో తెలిసి అది ఏ విధంగా ప్రసిద్ధ కాలంలో కార్యక్రమాన్ని నిర్వర్తించదలుచుకుందో తెలిసి ఆ ప్రణాళికను అనుసరించి నిర్వర్తించే వారందరినీ కూడా మన అవతార పురుషులు చెప్పుకుంటాం. కాలాన్ని అనుసరించి దేశాన్ని అనుసరించి నిర్వర్తించవలసిన ధర్మాన్ని నిర్వర్తించడం అనేటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానము కలిగిన వాళ్ళందరినీ మనం ఆశ్రయిస్తామని చెందంటే మనం కూడా వారిలాగే జ్ఞానం పొంది అవగాహనతో జీవించాలని. అవగాహన పెరుగుతున్న కొద్దీ మనకి ప్రజ్ఞ పరిధి పెరుగుతూ ఉంటుంది, అంటే సర్కంఫరెన్స్ పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఒక పేట వరకు ఉంటుంది, కొంతమందికి ఒక ఊరంతా వ్యాప్తి చెందుతుంది. ఏది మనకు కీర్తి కాదు, అవగాహన. కొంతమందికి భూగోళం అంతా వ్యాప్తి చెంది ఉంటుంది, కొంతమందికి సౌరమండలం వ్యాప్తి చెంది ఉంటుంది. ఇలా వ్యాప్తి చెందిన కొద్దీ ఆనందం పెరుగుతుంది. అలా కుంచుకుపోతున్న కొద్దీ ఆనందం తగ్గిపోతుంది, అనుభూతి తగ్గిపోతుంది. ఇప్పుడు మన ఇంటనే మనం ఉన్నానుకోండి, మన అనుభూతి అంతవరకే పరిమితి. కాస్త ఊరంతా మనం తిరిగామనుకోండి, మన అనుభూతికి పరిధి పెరిగిందన్నమాట. గోడవంతా తిరిగామనుకోండి, ఇంకా పెరిగింది కదా. అన్ని గోడాల మధ్య తిరుగుతున్నాం అనుకోండి, అదెంత బాగుంటుంది. సూర్యమండలాల మధ్య కూడా తిరిగేవాళ్ళు ఉన్నారు, గోళాల మధ్యే కాదు సూర్యమండలాల మధ్య కూడా మరి వాళ్ళ సంగతి. అందుకని మనం ఎప్పుడు మనకన్నా భవాన్ వాడిని చూస్తే మనం కూడా అలా ఉందాం అనుకుంటాం కదా. అలాగే జ్ఞాన మార్గములను కూడా మనకన్నా తెలిసిన వాడిని చూస్తే మనకు కొంచెం ఆనందం ఎక్కువైందా, చాలా బాగుంది, మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. అన్ని విషయాల్లో జీవుడు అలాగే చేస్తాడు. ఎందుకంటే మనకన్నా తెలిసిన వాడు గాను, మనకన్నా ఆరోగ్యవంతుడు గాను, మనకన్నా అందంగా ఉండేవాడు గాను, మనకన్నా శక్తివంతుడు గాను, మనకన్నా ధనవంతుడు గాను, మనకన్నా కీర్తివంతుడు గాను కనిపించే వాళ్ళందరి రూపంలో భగవంతుడు మనకి ప్రేరణిస్తూ ఉంటాడు. అంచేత మనం ఇంతకన్నా బాగుందామనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాడిని చూస్తే మనకి ఓహో ఇలా ఉంటే మనకు కూడా బాగుంటుంది కదా అని. వీరన్నిటికీ మూలమైన వాడు వాడు అపరిమితుడు. ఆ అపరిమితుడైన వాడు వాళ్ళలోంచి సృష్టి వస్తే సృష్టి నిండా కూడా వాడే నిండి ఉన్నాడు. అది తెలుసుకోవాలి. సృష్టించి దాంట్లో ఆయనే ప్రవేశించాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని నిర్మాణం చేసి ఈ శరీరం మందు ఆయనే ఉన్నాడు. ఆయన ఉండటం వల్ల మనం ఉన్నామని మనం అనుకుంటున్నాం. అంచేత ఆయన వెళ్ళిపోతే ఇది పడిపోతుంది. మనం కూడా ఇంకోటి చూసుకోవాలి వెళ్ళిపోతే. అందుకనే శివుడు వెళ్ళిపోతే ఇది శవం అయిపోతుందని చెప్తారు. శివుడు అంటే అర్థం శుభము అని అర్థం. శుభంకరమైనటువంటి తత్వము అది మన యందు ఉండబట్టి మనం నిద్రపోవటం, మేలుకోవటం, మన ఎన్నో స్పందన జరగడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనకి దేవుళ్ళు ఏడా ఉన్నాడనే ప్రశ్న చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఏం చేద్దంటే మనం ఆలోచించినా ఆలోచించకపోయినా మన శ్వాస మన ఎందు నడుస్తూ ఉన్నది, మనం నడిపించట్లేదు కదా శ్వాస. మన వివరం తెలిసి శ్వాస నడిపించట్లేదు, అది మన ఎందు జరుగుతుంది. అలాగే మనం అందరం తెలిసి నిద్ర లేవట్లే, నిద్ర లేచిన తర్వాత మనకి తెలుస్తాం. నిద్ర లేచిన తర్వాత మనం ఉన్నామని తెలుస్తాం తప్ప నిద్రలో మనం ఉన్నామని మనకు తెలుసా? తెలియదు. అప్పుడు ఎలా ఉన్నాం? తెలియదు. అంచేత మనకి మెలకువ కల్పించేటువంటిది మన యందు ప్రాణస్పందనంగా పనిచేస్తున్నటువంటిదేక మన యందే ఈశ్వరుడు వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆయన మనకి మూలం, అట్లాగే ప్రతి జీవికి అలా మూలంలో ఆయనే ఉంటాడు, అందరికీ మూలంలో ఆయనే ఉంటాడు. అక్కడ మూలమునే హృదయము అంటారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతే అంటే అందరి మూలంలోనూ ఉండేవాడు, ఉండేటువంటి వాడు ఈశ్వరుడే. వృక్షం ఉందనుకోండి, అది పెరుగుతుంటే మనం చూస్తుంటాం. ఎట్లా పెరుగుతుంది? గాలి వల్ల పెరుగుతుందా, నీటి వల్ల పెరుగుతుందా, సూర్యరశ్మి వల్ల పెరుగుతుందా? అన్నీ ఉన్నా పెరగన చోట ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క కన్నా బాగా పెరుగుతుంది కదా. ఒక మనిషి కన్నా ఒక మనిషి బాగా పెరిగినట్టు. ఎందుచేత వాడి అందు ఉండేటువంటి అస్తిత్వమును బట్టి, ఈశ్వర సాన్నిధ్యమును బట్టి ఆ పెరుగుదలు ఉంటాయి. అందుకనే ఎవరి అందు ఏ పెరుగుదలైనా నేనే అన్నాడు, ఎవరి అందు ఏ వికాసమన్నా నా వలనే అని చెప్పాడు. అందుచేత మన ఎందు ఉండే ఈశ్వరుని మనం అంతర్ముఖంగా దర్శనం వల్ల సుఖపడతాం, బహిర్ముఖంగా వెతుక్కుంటే చాలా ఇబ్బంది. ఏం చేద్దంటే అక్కడ 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 ఆయన చోట చెప్తా. ముందు లోపల దర్శించామనుకోండి, లోపల ఉన్నవాడు బయట ఎట్లా ఉన్నాడో తెలుస్తుంది. లోపల దర్శించకుండా బయట దర్శించడం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిది ఎందుకు చెప్పారంటే, అసలు నీ అందు ఎలా ఉన్నాడో తెలిస్తే అతని యొక్క స్వరూప స్వభావములు నీకు అర్థమవుతాయి, దాన్నే బయట కూడా దర్శనం చేసుకుంటూ ఉండచ్చు. మన లోపల ఉన్నది మనం బయట దర్శనం చేస్తూ ఉంటాం, ఇది సత్యం. మన లోపల ఈశ్వర దర్శనం జరిగిన వాడికి బయట కూడా అంతా ఈశ్వరుడుగానే గోచరిస్తుంటాం. మనలో బాగా రజస్సు ఉందనుకోండి, ఎదుటివారి గొప్పతనం బాగా చూస్తుంటాం. ఎందుకంటే మనం కూడా అలాంటి గొప్పతనం పొందాలి. రజస్సు తమస్ ఉందనుకోండి, ఎంత మంచి విషయమైనా దాని మీద విముఖత ఉంటుంది. అందుకని అట్లా విముఖత ఉండే వాళ్ళందరూ నచ్చుతారు. ఎవరెవరికి దేనియందు లోపల అనురక్తి ఉంటే దాన్ని దర్శిస్తూ ఉంటారు. ధనమునంత ఆసక్తి ఉండేవాడు బయట ధనవంతుని చూసి అట్లా సొంగలు కారుస్తూ ఉంటాడు, అంతే కదా. ఓ వాడికంతుంది విడికింతుంది అట్లాగే ఎవరెవరు ఫీల్డ్స్లో వాళ్ళకి వాడికన్నా పైవాడిని చూసి వీడు వాళ్ళు అవ్వాలనుకుంటూ ఉంటాడు. ఎందుకని వీడికి లోపల అదే ఉంది. ఒక ఆఫీసర్ ఇంకా పెద్ద ఆఫీసర్ వారు, ఇంకా పెద్ద ఆఫీసర్ వారు, ఇంకా పెద్ద ఆఫీసర్, ఓ వ్యాపారస్తు ఇంతకన్నా పెద్ద, ఇంతకన్నా పెద్ద, ఇంత పెద్ద పెద్ద, అట్లా ప్రతి వాళ్ళు అట్లా పోల్చి చూసుకుంటూ ఉంటారు. నీ స్వభావం ఏది ఉందో నువ్వు బయట దర్శిస్తూ ఉంటావు, కానీ నీ స్వభావానికి మూలంగా నువ్వున్నావు, నీకు మూలంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఇది ఎంత లోతైన విషయం. నీ స్వభావము వేరు, నా స్వభావం వేరు, ఆమె స్వభావం వేరు, ఆయన స్వభావం వేరు. స్వభావముల వెనక ఎవరున్నారు? జీవుడున్నాడు. జీవుడు వెనక ఎవరున్నాడు? ఈశ్వరుడున్నాడు. అంచేత ఈశ్వరుడు ఆధారంగా జీవుడుంటే, జీవుడు ఆధారంగా అతని స్వభావం పనిచేస్తూ ఉంటుంది. అంచేత మనం మామూలుగా చూసేది ఏముంది? జీవుల్లో స్వభావమే చూస్తూ ఉంటాం. కానీ ఈ స్వభావములకు ఆధారము జీవుడు, ఆ జీవుడికి ఆధారము ఈశ్వరుడు అని చూడటం అంటే తెర తొలగించి చూసినట్టుగా ఉంటుంది. తెర తొలగించి ప్రతివాడు ముందు రూపం కనిపిస్తుంది కదా, క్రమంగా ప్రవర్తన తెలుస్తుంది, అది వాడి స్వభావం. ఆ స్వభావంకు ఆధారమైనటువంటి వాడు జీవుడు, ఆ జీవుడికి ఆధారమైనటువంటి వాడు ఈశ్వరుడు. ఇలా మనం మూడు తెరలు తీస్తే దైవం దర్శనం జరిగింది. ఒకే వెండి తెర మీద అనేకమైన బొమ్మలు పడుతూ ఉంటాయి కదా, అన్నిటికీ వెండి తెరే ఆధారం. వెండి తెర మీద మూడు పాత్రలు వచ్చేస్తాయి మనకి, ఒక్కొక్కటి 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 సినిమాకి వెళ్తే నెమ్మదిగా పాత్రలన్నీ ఇంట్రడ్యూస్ అయిపోతూ ఉంటాయి. అంతేకాదు జంతువులు, చెట్లు, చేమ, కొండలు, ఆకాశం అన్ని కూడా చూపిస్తారు కదా. ఇవన్నీ దేని మీద పడుతున్నాయండి? ఏవి ఆధారంగా మీకు కనిపిస్తున్నాయి వెండి తెర మీద? అది ప్రధానమైనటువంటి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకి వ్యక్తం అవటం, అవ్యక్తంలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంది. అది ఒకసారి వ్యక్తం అవుతుంది, ఒకసారి అవ్యక్తంలో వెళ్ళిపోతుంది. ఒకసారి వ్యక్తం అవుతుంది, మళ్ళీ అవ్యక్తంలో వెళ్ళిపోతుంది. సినిమా బొమ్మ వేస్తారు, సినిమా బొమ్మ అయిపోయిన తర్వాత స్క్రీన్ ఆఫ్ అయిపోతుందిగా. స్క్రీన్ ఆఫ్ అయిపోతే బొమ్మ పడదుగా, పడుతుంది. మనకు కూడా నిద్రలో ఏం బొమ్మలు పడవు కదా, పక్కనే మనకి ఇష్టమైన వాళ్ళు పడుకున్నా తెలియదు కదా. పక్కనే వచ్చి పిల్లి పడుకుంది అనుకోండి, పచ్చగా బయట చలిగా ఉంటే మంచంలో వచ్చి పిల్లులు పడుకునేవి ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు పెంపుడు పిల్లలే పడుకుంటాయి కదా. లేకపోతే మన ఇంట్లో బాగా బయట చల్లగా ఉంటే మన ఇంట్లో కుక్క పిల్లి వచ్చి మన మంచంలో మనం వెచ్చగా మన ఆనుకుని పడుకు, మన చెయ్యి ఇలా ఏదో కదిలి తగిలినప్పుడు మెత్తగా తగిలితే ఏమిటిగా ఉందని చూస్తే మనకు ఒక పిల్ల అక్కడ ఉంటుంది. లేకపోతే మనకు తెలియదు ఆ కుక్క పడుకుందో, పంది పడుకుందో, పిల్లి పడుకుందో, ఎవరు పడుకున్నారో పక్కన, ఎంత క్లోజెస్ట్ పర్సన్ పడుకున్నా అనుకున్నా కూడా నీకు తెలియదు తెలియదు. అంతేగాని నిద్రలో మంచం మీద పడుకున్నావా, నేల మీద పడుకున్నావా, పరుపు మీద పడుకున్నావా, నవార మంచం మీద పడుకున్నావా, బల్ల మీద పడుకున్నావా, ఏం తెలుసు? ఎందుకు తెలియదు? ఎరుకలేదు, ఎరుకలేదు కదా. సో ఎరుక అనేటువంటి ఆధారంగా మిగతా కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ మూలమైనటువంటి ఎరుక, ఆ మూలానికి కూడా ఎరుకుందండి. దాంట్లోంచి ఎరుక వచ్చి, ఎరుక వస్తే ఆ తర్వాత బొమ్మలన్నీ వస్తాయి. అది మన బొమ్మలతో మన స్వభావం ప్రకారం మనం పనిచేస్తూ ఉంటాం. మనందరికీ తల రూపం ఉంటుంది, అందుకని రూపము దాన్ని అనుసరించి దాని వెనుకగా ఉండేటువంటి స్వభావము. అది చూస్తాం, అది కుక్క అంటాం. అంటే అది అరవచ్చు కరవచ్చు కదా, దాని స్వభావం. పెంపుడు కుక్క అయితే తెలుస్తుంది అరిచేదో కరిచేదో తెలుస్తుంది. అలాగే ఇది పిల్లి అంటాం, ఇంకోటి వీడు మనిషి అంటాం, ఈమె స్త్రీ, ఇతడు పురుషుడు అంటాం. ఏంటది స్వభావం? ఈ స్వభావం వెనకాల జీవులు అందరూ ఒక రకంగానే ఉంటారు. జీవులందరూ ఒక రకంగానే ఉంటారు. వెలుగు ఎక్కడి నుంచి, ఇప్పుడు ఈ బల్బుల్లో దేంట్లో నుంచి వెలిగినా అదే రంగులో వెలుగుతుందా? రంగుల బల్బులు ఉంటే అది వేరే సంగతి కదా. వెలుగు ఒకే రకంగా వెలుగుతుంది, రూపాలు అన్ని రకాలుగా ఉన్నాను. అందుకని జీవులందరూ ఒక రకంగానే ఉంటారు. జీవులకి వారి స్వభావాలను బట్టి వారి రూపాలు ఏర్పడుతుంటాయి. అందుకనే మన యొక్క రూపాన్ని చూసి చెప్పేస్తారు పెద్ద లోహం విడిది అని. అది సాముద్రికం ఉంటారు దాన్ని. అంటే అందరికీ పైనుంచి మనం చూసుకుంటే కొంతమందికి బట్టతలు ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు కదా. బట్టతలు ఉందంటే వాడి స్వభావం గురించి అవగాహన అయిపోతుంది. అంత బట్టతలు లేదనుకోండి లోపల ఎక్కువ పిసుక్కోడు. బయటంతా మనం ఏం చేసినా లోపల పిసుగుడు లేదనుకోండి, ఇవన్నీ ఉడుపు. చాలా ఎక్కువ ఆలోచిస్తాడని అర్థం బట్టతలు ఉంటాయి. అలాగే కొంతమందికి విశాలమైన నుదురు ఉంటుంది, కొంతమందికి అంత పెద్ద నుదురు ఉండదు. నుదురు లేని వాళ్ళకి ఆలోచనలు అంత బాగా ఉంటాయి. ఎంత పిల్లి బుర్ర ఉంటే అంత చిన్న నుదురు ఉంటుంది, ఎంత విశాలమైన నుదురు ఉంటే అంత విశాలమైన భావములు, భావ పరిధి చాలా ఎక్కువగా. అందుకని మీరు సైంటిస్టులు వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చాలా పెద్ద నుదురులు ఉంటాయి. అలాగే కన్నులు, కన్నులు బట్టి, చెవులు బట్టి, ముక్కు బట్టి, ఇను బట్టి, పంటి వరసను బట్టి, అలాగే గడ్డం బట్టి, మెడ బట్టి, భుజములు బట్టి, చేతులు బట్టి, అజానుబాహం అంటూ ఉంటాం కదా, కాళ్ళ బట్టి వేళ్ల బట్టి ఇలా రూపమే నీ స్వభావాన్ని అంతా చెప్పేస్తుంది. ఎందుకని, నీ స్వభావం ప్రకారం నీ రూపం వచ్చింది. అందరికీ ఒక తలకాయ, రెండు చేతులు, రెండు కాళ్ళు, ఓ మొండెం కానీ ఉన్నప్పటికీ ఎవరిది వారే కదా. ఎందుకు అలా వేరు? స్వభావము చేత వేరు. స్వభావమునకు కారణము జీవుడి యొక్క పరిణితి, పరిణామం. మనం పరిణామం బాగా జరిగి అద్భుతంగా తయారైపోయామనుకోండి, అప్పుడు పరిపూర్ణ రూపాలు చాలా అందంగా ఉంటాయి. మామూలుగా పరమ గురువుల రూపాలే చాలా అందంగా ఉంటాయని చెప్తారు. అవతార మూర్తుల యొక్క రూపం అత్యద్భుతంగా ఉంది. దానికి పరాకాష్ఠగా మన ఋషులు కృష్ణుని చెప్తారు, రాముని చెప్తారు. ఎందుచేత వారి స్వభావము పరిపూర్ణంగా. నువ్వు కాలు వంకర, చేయి వంకర, ముక్కు వంకర ఇలా ఉంటాయి కదా, ఎత్తుపళ్ళు, చిన్న చెవులు ఇట్లా ఉంటాయి కదా, దాన్ని బట్టి తెలుసుకోదు. ఎందుకని, నీ స్వభావం బట్టి నీకు నా రూపం వచ్చింది. మరీ స్వభావం పాశవికంగా తయారైపోతే ఇంకో జన్మలో పశువులా కూడా పుడతామని చెప్తారు మనమా. ఓ జన్మ వీడు పశువు అయిపోతే కొంచెం నేర్చుకుని వస్తాడు, డిమోషన్ ఉంటుంది కదా, ప్రమోషన్ లాగా. అందుచేత ఈ స్వభావములకు ఆధారంగా జీవులు ఉంటే, జీవులకు ఆధారంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు మన యందే ఉన్నప్పుడు అంతర్యామి అంటారు. అది నేను చెప్పేది, అంతర్యామి అని రాగానే ఇంత చెప్పాల్సి వస్తుంది. అతడు బహిర్యామి కూడా బయట తిరుగుతుంటాడు లోపల. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది కదా వేదం. అంటే లోపల వ్యాప్తి చెంది ఉన్నాడు మన మన యందు, బయట వ్యాప్తి చెంది ఉన్నాడు. ఉండటం చేత బయట నుంచి ఇవన్నీ ఒక పని జగములు వెళ్ళడి, ఒక పని లోపలికి గొనుసు, ఉభయముతానై సకలార్థ సాక్ష్యము ఆ ఎగలంకుని ఆత్మమును అర్థిదలంతో. అందుచేత ముందు లోపల ఎలా ఉన్నాడో తెలిస్తే బయట ఎలా ఉన్నాడో తెలుస్తుంది. ముందు మన లోపల మనకి ఇప్పుడు తెలిసిన విషయాలే బయట మనం చూస్తూ ఉంటాం తెలుసా. లోపల మీకు ఎంత తెలుసో అంతే బయట కనిపిస్తుంది, అదే అన్ని కనపడవు. నీకు కనబడదు ఇంకోళ్ళకి కనిపిస్తుంది కదా, వాడికి కనబడదు నీకు కనబడదు. నీ దృష్టి దేని మీద ఉంటే అది నువ్వు చూస్తూ ఉంటావు. నీ దృష్టి నీ స్వభావం బట్టి నీ దృష్టి అది చూస్తావు. ఇంకొకళ్ళు ఇంకొకటి చూస్తారు. మొత్తం సమగ్రంగా ఎవరు చూస్తారు అసలు? ఇదంతా దీనికంతా మూలమైన వాడిని ఎవరు చూస్తా? ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తుంటా, ఇప్పుడు ఇలా గదిలోకి వచ్చామనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తారు. ఇక్కడ శివుడు అంటే ఇష్టం ఉండేవాళ్ళు చూసేవాళ్ళు అటు చూస్తారు, హనుమంతుడు అంటే ఇష్టం ఉండేవాళ్ళు అటు చూస్తారు, రాముడు అంటే ఇష్టం ఉండేవాళ్ళు అక్కడ చూస్తారు, కృష్ణుడు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇక్కడ చూస్తారు, మాసరికి గారు ఇష్టం అంటే అక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు, ఇట్లా అందరినీ చూస్తారు. పుస్తకాలంటే ఇష్టం ఉండేవాళ్ళు పుస్తకాలు చూస్తారు కదా, ఇక్కడే ఉన్నాయిగా పుస్తకాలు. భగవద్గీత అంటే చాలా ఇష్టం అనుకుంటుంది, అదొకసారి తెలిసి చూస్తారు కదా. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకున్నాడు, లోపల అది ఉంది. అలాగే మన మూర్తి గారు అయితే ఇక్కడ కాలమ్స్ వీటి ఎంతమాత్రం కాలం ఉంటే ఇది తెలుస్తుంది. పైన అనుదాస్తాం ఎంత కాలం ఉండాలి, ఇది కట్టినట్లో ఎంత సిమెంట్, ఎంత ఇసుక, ఎంత ఇటుక, వాటి బలం అవన్నీ చూస్తారు. అలాగే ఫ్లోరింగ్ చూస్తారు కదా. సివిల్ ఇంజనీర్ అయితే సివిల్ సంఘం చూస్తాడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఎలక్ట్రికల్ సంఘం చూస్తాడు కదా. అలాగే కొంతమంది ఇక్కడికి వస్తే ఇక్కడ వాటర్ సిస్టమ్ ఎలా ఉందో చూస్తారు, ఇట్లా ఎవరికి తోచిందో వాళ్ళు చూస్తారు. అలాగే ఇక్కడ బాగా విండోస్, డోర్స్ తయారు చేసే వాళ్ళని ఎక్కడ వచ్చాడు అనుకోండి, ఇక్కడ వీళ్ళు ఏం డోర్స్ ఏం విండోస్ పెట్టారో చూస్తారు. ఇంతమంది నేను చూస్తారు కానీ ఇక్కడ చోటు చూసేవాడు ఒక్కడో ఉన్నాడు. కనబడుతున్నవన్నీ చూస్తారు, ఇవన్నీ ఎందులో ఉన్నాయండి? చోట్లో ఉన్నాయి. రాంగ్ అయిన చోటు చూస్తావా? అసలు చోటు ఎప్పుడూ ఉంటుంది. రెండు రూపాల మధ్య ఉండేది చోటే. ఓ రూపాయి కూడా ఉంది, ఓ రూపాయి మధ్యలో ఉంది. ఏం లేదంట, ఏం లేనిదే చోటు. ఏం లేనట్టుగా కనబడేది చోటు. అట్లా నేను ఉంటానని చెప్పాడు. వాళ్ళు ఏం చూస్తారు? నీ లోపల కూడా అలాంటిది ఉంది. దాన్ని హృదయాకాశము ఏదో చెప్తున్నారు, దహరాకాశము, రకరకాల లోపల మన వాళ్ళు వెన్నెముకలు ఇలా పొడిచి తీస్తారు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల అక్కడి నుంచి లిక్విడ్ వస్తుంది, కానీ లోపల వెన్నెముకలో లిక్విడ్ ఉండదు. అది ఒక స్పేస్. ఆ గొట్టం అంతా సుషుమ్న నాడి, సుషుమ్న నాడి ఆ లోపల ఉంటుంది అంటున్నాం కదా. కర్ణిక మధ్యలో వెలుగుతూ ఉంటాడు అని చెప్తూ ఉంటాం. ఆ వెలుగుతున్నదంతా కూడా స్పేస్. బయట నీలం రంగు ఆకాశంలో ఉంటుంది, లోపల చోటే. చోట ఆధారంగా ఆవరణలన్నీ అట్లా. ఇప్పుడు ఈ చోట్లో విద్యుత్ ఉంది. విద్యుత్గా కనబెడితే మనం తెలుసుకుంటాం తప్ప అది చోటంతా విద్యుత్తే నిండి ఉంది. అంచేత ఇలా ఉన్నది మనకు కనపడకుండా ఉంటుంది, కానీ అది ఆధారంగానే ఏర్పడుతూ ఉంటుంది కదా. ఇదంతా చాలా బాగా ఏర్పాటైందనుకోండి, ఏమాలోచిస్తాడు బుద్ధిమంతుడు? ఇంత బాగా దీన్ని ఉంచడానికి పరిశ్రమ చేస్తున్న వాళ్ళు ఎవరు అని చూస్తారు కదా. అంతేగా, ఇక్కడ పాఠం చెప్పేవాడు బాగా విజిబుల్ కదా. పాఠానికి వచ్చేవాడు, రెగ్యులర్గా వచ్చేవాడు కూడా బాగా వాళ్ళకే విజిబిలిటీ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేస్తూ రోజు ఎన్నున్నాయో తెలుసా? ఇప్పుడు లెక్క పెట్టండి, వందలు దాటిపోయినాయి. కానీ వాటిని తుడిచి, వాటిని బోట్లు పెట్టి, వాటిని పువ్వు పెట్టి, వాటికి దండలు ఎవడు చూశాడండి? బాగుండకపోతే బాగాలేదని చెప్తుందప్ప, బాగుంటే ఎవడు గుర్తించాడు కదా. ఇలా ఎవడో గుర్తించకుండా ఇంత చేస్తున్నాడు ఉన్నాడు. మనం చిన్న పని చేస్తే పెద్ద గుర్తింపు కోసం తాపతండి. మనం ఎక్కడున్నాం, ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అంచేత వీడు లేరనుకోకూడదు, ఉన్నాడు, అందుకని దర్శనం చేయాలి అని చెప్తున్నాడు. మనకు కనిపించినది, మనకు కనిపించినది జీవులతో కూడిన జగత్తు. దానికి అది ఆధారము కాదాలదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకుంటాం కదా, మనకి మనమే ఆధారం. అయితే మనం ఎంతకాలం ఉంటే అనుకుంటే అంతకాలం ఉండాలిగా. ఇప్పుడు మనమే శరీరానికి ఆధారం, మనమే ఈ మన జీవితానికి మనమే అంత అనుకుంటే మనం ఎంతకాలం ఉందా అనుకుంటే అంతకాలం ఉండాలిగా. ఎందుకు ఉండలేకపోతున్నా కదా. మనం ఎలా అనుకోలేమంటే అలా ఉండగలగాలిగా, అలా ఉండలేకపోతున్నాం కదా. సో ఇంకోటి ఏదో ఉంది ఇది కాక అనేటువంటిది తెలిస్తే అదేమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి ఏదో ఉందని అనుకో అని తరిస్తే దాన్ని అన్వేషణ చేయటం అనేటువంటిది ప్రధానం. అది మన అందే ఉంది, మనలాగే ఉంటుంది అది లోపల. మనం ఎట్లా ఉన్నా కూడా మనకు తెలియదు. మన ఎంతసేపు మన రూపమే మనం అనుకుంటాం, కానీ మన రూపం ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఓ పదేళ్ల క్రితం అంకన్నా పదేళ్ల క్రితం, అంతకన్నా పదేళ్ల క్రితం, అంతకన్నా పదేళ్ల క్రితం వెళ్తే అదే ఇదే ఇదే ఏది ఇది మారిపోతుంది కదా. మారిపోవటం కదా చివరి బాగా కృషిస్తుంది, వంగిపోతుంది. అంతకాలం బతకలండి, తొంభై వందేళ్ళు వచ్చేసరికి వంగిపోతుంది, కృషిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఉందామన్నా అది ఒప్పుకోదు, అయిపోతుంది కాక అది మనం కాదు. ఎందుకని అప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎప్పుడు నేనే ఉన్నాను అనుకుంటాం కదా. ఈ నేను ఇందులో ఎందుకు ఎప్పుడు ఉండలేకపోతుంది? ఈ నేను ఉందామనుకున్నా ఉండలేకపోతుంది కదా. నువ్వు ఇందులో ఉండటం, నువ్వు ఇందులో ఉండలేకపోవటం అనేది నీ చేతుల్లో కాదు, ఇంకొకటి చేతుల్లో. అంచేత ఎన్నాళ్ళు ఇందులో ఉండనిస్తే అన్నాళ్ళు ఉంటాం. అందుకనే ఇవన్నీ మనకి సొంతిళ్ళు కాదు, అద్దిళ్ళని చెప్తా. ఈ శరీరం అనేటువంటిది ఇవ్వబడింది, అందులో నీకు ఒక టైం ఇచ్చారు, లీజ్ అగ్రిమెంట్లు రాస్తాం కదా. ఏమండి మూర్తి గారు, మూడు లీజ్ అగ్రిమెంట్లు రాస్తుంటారు మీరు? 1 ఇయర్ లీజ్ అగ్రిమెంట్, 11 ఇయర్ లీజ్ అగ్రిమెంట్, 30 ఇయర్ లీజ్ అగ్రిమెంట్ ఏవో రాస్తూ ఉంటాం కదా. అయిపోయిన తర్వాత ఉంటానికి వెళ్ళదు కదా. అట్లా ఈ శరీరంలోకి వచ్చే ప్రతివాడికి ఓ లీజ్ అగ్రిమెంట్ ఉంది. అదైంది, అది ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఎవరు నిర్ణయం చేస్తున్నారు? వాడి గురించి తెలుసుకోవాలి. అది చెప్తున్నాడు బుద్ధ చక్రవర్తి, మనకి మనం ఆధారం కాదురా, మనకి ఇంకొకడు ఆధారమే ఉన్నాడు. మన ప్రాణానికి వాడే ఆధారం, మన ప్రజ్ఞకి వాడే ఆధారం, మనకి వాడే ఆధారం. అందుచేత అతని ఎందు జీవులు జీవించుతున్నవి కనుక అతడు వానికి ఈశ్వరుడు, వానితో సమానమైన వారు ఈ జీవులలో ఎవ్వరూ ఉండరు. జీవులలో ఎవరు వాడితో సమానంగా ఉండరు. ఎందుకని? అతడంతా వ్యాప్తి చెంది లోపల బయట ఉన్నటువంటి వాడు, జీవుడు ఎలా ఉండేడు. అందుకనే ఈ భాగవతం కృష్ణుడు గురించి చెప్పమని అడిగితే కృష్ణుని, కృష్ణుడు గురించి చెప్పమని అడిగారు భాగవతంలో. ఎందుకని? ఆయన అప్పుడే వెళ్ళిపోయాడు. ఆయన యొక్క దర్శన స్పర్శన భాషణాదులు బాగా రుచి చూసిన వాళ్ళు ఆ తన్మయత్వంలో ఉండి అదే అంతా అనుకుంటూ ఉన్నారు, అదే అంతా అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఉంటే ఈ సూతుడు శుకుడు వీళ్ళని పెంచారు, వీళ్ళకి బాగా తెలుస్తుంది కదా అని. అంటే వాళ్ళు ఏం చేశారండి మనకి ఇప్పుడు? ఇంత చదువుకుంటున్నప్పుడు భాగవత కొన్ని స్కంధాలు దాటచ్చే కదా. కృష్ణుడు అనేటువంటి అవతారం కాక కృష్ణుడు అనేటువంటి తత్వం గురించి చెప్పి, తత్వపరంగా కృష్ణుడు శాశ్వతుడు. కృష్ణుడు అంటే ఏంటి? కనపడనివాడు అని అర్థం. కృష్ణుడు అనే పదానికి అర్థం అంటే కనపడనివాడు. తెలియదు అసలు, అర్థం తెలియదుగా మనకి. ఇదే కృష్ణుడు పిల్లల దానికి పూలు పెట్టుకోవటం, దానికి అలంకారం చేయడం, నాన్నక బాధపడిపోతూ ఉంటాం, అది చాలా బాగుందని మనకి మనమే సంకల్పం కొట్టేసుకుంటూ ఉంటాం. ఇలా ఏదో కింద మీద పడిపోతే ఎంతకాలం అట్లా ఉంటారు వాళ్ళు? ఆ ఋషులందరూ మా కృష్ణ గురించి చెప్పవాలంటే మంచి మాట అడిగారని కనబడని వాడి గురించి చెప్పడం మొదలుపెట్టారండి. కనబడని వాడు కనబడ్డట్టుగా వచ్చాడు, అది పద్యం. కనబడని వాడు కనబడుతున్నట్టుగా వచ్చాడు. కనబడలే, సెర మీద బొమ్మ ఉందా లేదా? ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయా లేవా? ఎండమావులో నీళ్లు ఉన్నాయా? ఎండమావులు మనకి ఎడారే పోకల, వేసవికాలంలో నా రోడ్డు మీద ఉంటుంటే 5 రోజులు 2 మీద నీళ్ళు ఉంటుంది కనిపిస్తుంది. నాకు తెలితే ఉండవు కదా. అట్లా కనిపించేట్టుగా ఉన్నట్టుగా ఉన్నాడు కానీ దేవుడు. అది ఆయన అట్లా అజాయమానో బహుధా విజాయతే అంటారు పురుష సూక్తుల్లో. చదివేస్తాం మన ఇష్టం, దడదడ ఆడించేస్తాం కదా. అజాయమానం అంటే పుట్టనివాడు పుట్టినట్టుగా, ఎన్నో రకాలుగా పుట్టినట్టుగా కనిపిస్తారు. బహుధా విజాయతే, అజాయమానో బహుధా విజాయతే అని పురుషుత్వం. అలాగే ఇక్కడ ఒక పద్యం ఉంటుంది. ఈ పద్యం వాళ్ళు 2 సార్లు చదవాల్సి వచ్చింది, ఎందుకంటే పేజ్ ఒకటి ముందుగా తిరిగిపోయింది, మళ్ళీ చదివాను. జననములు లేక కర్మముల జాడ పోక సమస్త చిత్త వర్తనుడగు చక్రికి కవులు ఉదార్. చక్ర అంటే మొత్తం తిప్పేవాడు అని అర్థం. చక్రం చేతి వెలుగు చక్రం పెట్టేసాడు పట్టు కూర్చున్నాడని మనం బొమ్మ మనం గీసుకున్నాం. మొత్తం సుస్థిరంతా అలా తిప్పుతాడండి. ఎలా తిప్పుతాడు? అది వ్యక్తం అవుతుంది, అది క్రమంగా వృద్ధి చెందుతుంది, అది పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది, మళ్ళీ తిరోధారం చెందుతుంది, మళ్ళీ తనలో కూర్చుంది. ఒక అమావాస్య నుంచి ఒక అమావాస్య వరకు చంద్రకళ ఎలా పెరుక్కుంటూ అష్టంకి వచ్చేసరికి 50%, పౌర్ణమికి వచ్చేసరికి 100% ఎక్స్ప్రెషన్, మళ్ళీ కృష్ణాష్టం వచ్చేసరికి 50% రిడక్షన్ కదా, రిట్రీట్. ఇంకో వారం రోజులకి తనలోకి రిట్రీట్ అయిపోయింది అమావాస్య. ఇలా బాగా వృద్ధి చెందుతున్నట్టు బాగా అయిపోతున్నట్టు నడిపించేవాడు ఉన్నాడే వాడి కథ కృష్ణుడి కథ. వాడు పుట్టాడు, పుట్టినట్టుగా కనిపిస్తాడు. ఇప్పుడు ఈ చోటు ఈ గదిలో పుట్టిందా? ఇంతకు ముందుందా ఇప్పుడు పుట్టిందా? ఇప్పుడు పుట్టలేదు కదా, ఇది కట్టక ముందు కూడా కదా, ఈ భూమి లేనప్పుడు కూడా. ఇప్పుడు ఇది పుట్టింది, దీనికి ఈ కట్టినటువంటి విషయానికి పుట్టుకుంటుంది చోటుకుంది. అందుకనే కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు అంటే తెలిసినాడు, పుట్టుకి ఉంటారా కృష్ణుడికి అంటారు. మహానుభావుడు ఒక ఆయన, అంటే ఆయన చాలా గొప్పవాడు, మాకు ఇష్టమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, రజనీష్ అని ఆయన ఓషో అని పిలుస్తారు. ఆయన పాశ్చాత్యలో ప్రశ్న అడిగారు, మాకు మా యేసు పుట్టిన టైం తెలుసు, మీకు మీ రాముడు పుట్టిన టైము కృష్ణుడు పుట్టిన టైము తెలియదు కదా అని. అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు, మీ యేసు పుట్టాడు పోయాడు, రాముడు పుట్టాడు కాబట్టి పోడు, కృష్ణుడు పుట్టాడు కాబట్టి పోడన్నాడు. వాళ్ళకి అర్థం కాదు, పుట్టబోటాడు పుట్టినట్టుగా ఉంటారా పుట్టారు వాళ్ళు? వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఎప్పుడూ ఉండేవాడికి పుట్టడం ఏమిటి, పెరగటం ఏమిటి, పోవటం ఏమిటిరా, అవన్నీ జీవులకు ఉంటాయి, వాడికి ఉండవు. అది కృష్ణుడంటే ఇంకా తెలియాలంటే చాలా జన్మలు పడుతుందని చెప్తారు. అంతే వాడు శిష్యుడికి చేరిపోయిన తర్వాత, ఎందుకంటే వాటి మనం చూసింది బట్టి మన అవగాహన ఉంటుంది. ఇలా కృష్ణుడికి పుట్టుకలేదు, పుట్టినవాడు పుట్టినట్టుగా కనిపించాడు. అందుకనే భాగవతంలో పోతన మాసిన వారు కూడా పద్యం రాస్తూ కనియన్ దేవకి, కనియన్ దేవకంటే ఏమని అనుకుంటాం, కన్నది అనుకుంటాం. కన్నదంటే చూచిందని అర్థం కూడా అవుతుంది, చూచిందండి దేవకిని. బాగా చదువుకుంటే అలా రూపుకట్టుకుని చోటే అలా రూపుకట్టుకుని చూరు వరకు నిలబడిపోయి, ఎందుకంటే అంతకన్నా అక్కడ పైకి వెళ్తే వీళ్ళకి కనబడదు. అందుకని ఆ మొత్తం అంతా వ్యాప్తి చెందుతూ నీలమైన ఆకారంతో తేజస్సుతో నాలుగు చేతులతో ధగధగలాడుతున్నటువంటి ఆభరణాలతో అలా గోచరించాడు. గోచరించి నేను నువ్వు పుట్టబోయే శిశువు మీద ఆపాదించుకుంటాను, పని చేసేది నేనే. శిశువు అందరికీ కనిపిస్తుంది, ఇది ఇప్పుడు తాజాగా వచ్చా, ఇది కూడా శాశ్వతమైన రూపం కాదు, ఇది వాసుదేవ రూపం. అసలు నా రూపం నారాయణం అంటే అంతా వ్యాప్తి చెంది లోపల బయట, అంతా వ్యాప్తి లోపల బయట వ్యాప్తి చెంది ఉండేటువంటి వాడు దిగి వస్తే ఒక వెలుగుమూర్తిగా వస్తాడండి. వెలుగుమూర్తిగా వచ్చిన వాడు మళ్ళీ అది అయిపోతాడు, ఆకాశం అయిపోతాడు. అందుకని కృష్ణుడు గురించి చెప్పు, కృష్ణుడు గురించి చెప్పంటే వీళ్ళు అడిగే కృష్ణుడు భూమి మీద 126 సంవత్సరాలు సంచరించిన కృష్ణుడు ఏది ఇంతవరకు రానే లేదు మనకి, ఇన్నేళ్ళని చెప్పుకుంటాం కదా, వచ్చాడా రాలేదు కదా, ఇదంతా కృష్ణుడే. ఎందుకని ఏ తత్వం నుంచి 27 తత్వాలు పుట్టినాయో, ఏ తత్వం కారణంగా 27 తత్వాలు ఒక గుడ్డుగా ఏర్పడినో, ఒక కాస్మిక్ హిరణ్యాండం, ఏ తత్వం చేత ఆ విరాట్ అనేటువంటి గుడ్డు విరాట్ పురుషుడుగా ఏర్పడదో, ఏ తత్వం వలన ఆ విరాట్ పురుషుడు 15 రకాల దేవతలు ఆయనే ఏర్పడిపోయాడు, ఆయనే అది మల్టీ రోల్స్. మనకు సినిమా వచ్చేది, ఒక ఆయన ఒక కథానాయకుడు 5 పాత్రలు ఆయన వేసేసి ఒక సినిమా తీశాడు, ఏది ఆయనే కృష్ణుడు, ఆయనే దుర్యోధనుడు, ఆయనే భీష్ముడు, ఆయనే కర్ణుడు, ఆయనే భీముడు, ఇట్లా అన్నీ ఆయనే కదా. మరి బాగా మనం వాడు చూస్తున్నప్పుడు అసలు వాడు గుర్తిస్తావా, పాత్రనే గుర్తిస్తాం. అట్లా ఆయనే విరాట్ అనే 27 తత్వాలుగా వచ్చి ఒక గుడ్డుగా ఏర్పడి ఆ గుడ్లోంచి విరాట్ పురుషుడుగా వచ్చి ఆ విరాట్ పురుషుడి నుంచి 15 విశిష్టమైనటువంటి మనం విశ్వదేవతలు అంటాం వాళ్ళగా ఏర్పడి ఆయన బొడ్లోంచి ఆయనే చతుర్ముఖ బ్రహ్మగా వచ్చి ఆ బ్రహ్మ నుండి మళ్ళీ తానే సరక సరదన శరత్ కుమారుడుగా వచ్చి తానే 11 రుద్రులుగా వచ్చి తానే ప్రజాపతులుగా వచ్చి తానే మనువులుగా వచ్చి తానే అని పాడతాడు హనుమాచార్య కదా. అంతా ఒకడే ఇన్ని రకాలుగా అయిపోయాడురా అంచేత దాన్ని దర్శించబడి ఆ కృష్ణుడు చూపిస్తున్నదానికి ఏ సూతులు శుకులు ప్రయత్నం చేస్తున్నారు ఈ వైశంపాయుధాది ముళ్ళ. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మనకి మనం ఎరిగినటువంటి రూపాత్మకుడు కృష్ణుడు మాత్రమే అవగాహన చేస్తుంటే నువ్వు ఒక మతస్థుడు అవుతావు తప్ప నీకు విశ్వవ్యాప్తమైనటువంటి దైవం తెలియదు. ఒక మతస్థుడు అవుతావు. అలాగే శివుడు అంటే అలా రూపాయి లిమిట్ అయిపోతే నువ్వు ఒక మతస్థుడు అయిపోతావు. మరి శివ ఒక మతం ఉంది, వైష్ణవ ఒక మతం ఉంది, అమ్మవారి పేరున ఒక మతం ఉంది, ఈ సూర్యుడి పేరు ఒక మతం ఉంది, గణపతి పేరు మనకే పంచమతాలు ఉన్నాయి కదా. మతం కాదు, రూపాలకు అతుకుపోతే రూపాలకే నామాలకే మతమైపోతుంది. రూపాలకి నామాలకి అన్నిటికీ అతీతమైనది ఏదైతే ఉంటుందో దాన్ని దర్శనం చేయమని పెద్దలు చెప్తారు. జ్ఞానినః తత్వదర్శనః, ఇది తత్వం. అదేంటి, అది ఉనికి ఎరుకగా ఉంటుంది. ఆ ఉనికి ఎరుకగా ఉండేవదాన్ని అన్నిటి ఎందు దర్శనం చేయొచ్చు. అప్పుడు నీ కృష్ణుడు అన్ని చోట్ల కనిపిస్తాడు. నువ్వు పెట్టుకున్న బొమ్మగా కనిపించడం, ఇక్కడ ఈ బొమ్మగా ఉన్నాను చూడండి. అలా మనకి మతికి రూపనామాలే తెలుస్తాయి. మతాతీతులండి, సత్యం తెలియాలంటే మనం ఈ డెఫినేషన్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ నుంచి బయటకు వచ్చాయి. అందుకనే నామరూపాత్మకమైన జగత్తు, నామరూపాత్మకమైన జగత్ అంటూ ఉంటారు మన వాళ్ళు. ఈ నామరూపాత్మక జగత్తుకు ఆధారమైన వాడిని చూడటం మొదలు పెడితే నీవు క్రమంగా దివ్యమైనటువంటి విషయాల్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ నామరూపాత్మక జగత్ ఎప్పటికప్పుడు నశిస్తూ ఉంటుంది. పాదోశ విశ్వాభూతాన్ని త్రిపాదశ అమృతం దివ్య. అందుకని దేనివల్ల ఇవన్నీ ఇట్లా ఏర్పడి పెరిగి పెద్దవై మళ్ళీ కృషించి నశించి మాయమైపోతున్నాయి, దాన్ని చూడు, దాన్ని చూడు. అది శాశ్వతము, ఇది తాత్కాలికము కదా. అది మారదు, ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఇది మారిపోతూ ఉంటుంది, ఇది మారిపోతుంది. ఇదివరకు బిల్డింగ్ ఉండేది తీసేసాం, ఇంకా బిల్డింగ్ వేసాం కదా. ఇది మాత్రం ఎంతకాలం ఉంటుంది? భూమినంతకాలం ఉండదు కదా ఈ బిల్డింగ్, ఉంటుందా? భూమే ఉండకపోవచ్చు కదా, కానీ అది ఉంటుంది. అందుచేత ఏది శాశ్వతం చూస్తే ఈశ్వరుడు శాశ్వతం, అతనిలోంచి అన్నీ వచ్చినాయి. అందుకని అందరిలో ఉండే ఈశ్వరుని చూడాలి. ఈశ్వరుని చూడాలంటే అది శివుడు అనుకుంటారు కాదు, శివం అంటే శుభము అని అర్థం. అంటే తత్వదర్శనం అనేటువంటిది భాగవతం చేయిస్తూ ఉంటుంది. అందుకని పృథు చక్రవర్తి, ఇప్పుడు పృథు చక్రవర్తి టైంకి మనకి కృష్ణావతారం రాలేదు, భూమి పుట్టినప్పుడు కదా అది. ఆయన ఏమంటున్నాడు, అంతా వ్యాప్తి చెంది ఆయనే ఉన్నాడు, ఆయనే ఈశ్వరుడు అని చెప్తున్నాడు. అంచేత అతనితో సమానం ఎవరు కాదు. ఎందుకంటే మొత్తం విశ్వం అంతా వ్యాప్తి చెంది దానికంతా ఇంకా ఎక్కువగా ఉంటాడు. త్రిపాదోర్ధ ఉదయిత్ పురుష అంటాం కదా, తతో విశ్వన్యక్రామత్, ఏర్పరిచినటువంటి విశ్వం కన్నా కూడా ఇంకా ఎంతో ఉన్నాడు మాకు తెలియదు అని చెప్పి అతిక్రామత. అలాంటి వాడు అన్నిట్లోనూ చీమలో దోవలో కూడా ఉన్నాడండి. ఇప్పుడు చీమ నడవటానికైనా దోమ ఎగరటానికైనా కారణం వాడే లోపల. అంచేత అన్నిట్లో దర్శనం చేయడం అనేటువంటిది భక్తి మార్గం అన్నిట్లో. అలా దర్శనం చేయడానికే ప్రహ్లాదుడు కథ ఇచ్చారు. పావులో దర్శనం చేశాడు, ఏనుగులో దర్శనం చేశాడు, నీళ్ళలో పారేస్తే నీళ్ళలో దర్శనం చేశాడు కదా. పాము వస్తే పావులో దర్శనం చేశాడు, ఏనుగు వస్తే ఏనుగులో దర్శనం చేశాడు, తను చంపేయడానికి మనిషి పంపిస్తే వాళ్ళని దర్శనం చేశాడు. వాడు కొండ మీద దర్శిస్తుంటే కొండ కింద నేల ఆకాశం అంతా అదే దర్శనం చేశాడు అని చెప్పడానికి ఆ కథ ఇచ్చారు మనం. ఎందుకని అన్నిట్లా అంతటా తన లోపల తన చుట్టూ కూడా నిండి ఉన్నది ఒకటే అని తెలియజేయడానికి. అలా తెలుసుకోవటం వల్ల నీకు దానితో ఒక అపరిమితమైన భక్తి కుదురుతుంది. అలాంటి భక్తి కుదిరితే తదనుకూడమైన జ్ఞానం కలుగుతుంది. లేకపోతే నీ తెలిసిన కాస్తే అంత అందుకనే ప్రతి శిష్యుడు వాడు గోలన సేవ మా గురువు గారే అంత అంటూ ఉంటాడు. వాళ్ళ గురువు గారు ఎంత మొత్తంలో చెప్పండి. గురువైన వాడు ఎవడు నేనే అంత అండవు, వాడు శిష్యుడు అంటాడు. ఎందుకని ఆయన తెలుసు కాబట్టి ఆయన అండవు, వీడు తెలియదు కాబట్టి వాడు అంటాడు. అది కూడా ఆయన ముందు అండి అంటే వాయించేస్తాడు కదా. అంతా ఏమిటి, అంతా అయితే మొత్తం అన్న మొత్తం ఈ బ్రహ్మాండంలో జరుగుతున్నదంతా నీకు తెలిస్తే నువ్వు అంత. బ్రహ్మాండంలో గుర్తుపెట్టుకోండి, మనకి పక్క గదిలో ఏం జరుగుతుందో తెలియదు నాకు. పక్క గదిలో మొత్తం అంత వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడికి అంతా తెలుస్తుంది కదా. నీకు నీ శరీరంలో ఎక్కడ దవ్వకుండా చేయకుండా ఎంత తెలుస్తుంది, నీ మొత్తం శరీరం అంతా నువ్వు అట్లా వ్యాప్తి చెందున్నావు కదా. పైనుంచి ఏదో పడ్డది అనుకోండి తెలుస్తుంది. కాలి గోలి మీద పాదం మీద ఏదో పాకుతుంది అనుకోండి తెలుస్తుంది. ఎందుకని నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వ్యాప్తి చెంది ఉన్నావు. అది కూడా ముసలితనంలో కింద వ్యాప్తి ఉండదు, ఎందుకని పాదాల్లో రక్త ప్రసారం ఉండదు. అక్కడ దాని మీద వాలినా పాకినా ఏం తెలియదు కదా. ఏం మూర్తి గారు మనంతా రిటైర్డ్ కమ్యూనిటీ ఉన్నాం కాబట్టి అది కూడా చెప్పాలి కదా. అంటే మన వ్యాప్తి తగ్గిపోతుంది. కాలు మీద ఏగ వ్యాప్తి తెలియలేదు అనుకోండి, అంటే ఏమిటర్థం, అక్కడ వరకు నీ ప్రజ్ఞా వెంటలేదు, ప్రాణం వెంటలేదనే అర్థం. కింద కాళ్ళు చచ్చిపడిపోతుంది అనుకోండి కూర్చోగానే ఏం తెలియదు. అంటే చచ్చిపడిపోతున్నాండి అంటే చచ్చిపోయినా అర్థం తాత్కాలిక. అలా ఇలా మఠ వేసి కూర్చుంటే చాలా మందికి చచ్చిపోతాయి. లేచేప్పుడు తిమ్మిళ్ళు ఎక్కడే ఉంటూ ఉంటాం కదా, ఏంటంటే చచ్చిపోయింది కదా, అంటే విత్డ్రా అయిపోయింది కదా. అలా కాకుండా మొత్తం అంతా. అందుకే పద్యం రాస్తారు భాగవతంలో, విశ్వమయతలేమి విని నూరకనుండి రంభుజాసనాదులు అడ్డపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతులకు అడ్డపడగలిగించి. ఇఫ్ యు ఆర్ మొత్తం అంతా వ్యాప్తి చెందిన వాడికి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది కదా. మరి అలాంటి చూపించాడు ఆయన ఇలా వచ్చినప్పుడు కూడా. ఎలా చూపించాడు, అక్కడెక్కడో ఎవరితోనో యుద్ధం చేస్తుంటే ఇక్కడ ద్రౌపదికి అవమానం జరుగుతుంటే అక్కడి నుంచే పంపించేశాడు మొత్తం సీఎం వారంతా కదా. సీఎం వారంటే చీరలు ఎన్ని పంపించాడు, వాడి 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 చేతులు పడిపోవాలి తప్ప చీర లాగలేదు కదా. ఎక్కడున్నాడు అప్పుడు, అక్కడ ఎవడో సాల్వ్ ఉంటా వాడితో యుద్ధం చేస్తుంది. ఇక్కడ తెలుస్తుంది, పిలిస్తే తెలుస్తుంది. పిలిస్తే తెలిసేవాళ్ళు వాళ్ళ వ్యాప్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మొత్తం విశ్వంతో తెలియటం కష్టం, అది భూమి మీద కదా. అంతేకాదు కృష్ణుని వాళ్ళ గురువు గారు అడుగుతారు, గురుపర్తి అడుగుతుంది, గురుదక్షిణ ఇస్తారంటే నాకేమిస్తావు, నువ్వే అంతా, నువ్వు నా దగ్గర నేర్చుకుంటున్నట్టుగా నటించావు అదే సార్ లాగా నాకన్నాడు గురువుగారు. గురువుగారికి కృష్ణుడు తెలుసు అందుకని అన్నాడు. అంటే అలా కాదు, మనం లోకధర్మం పాటించాలి కదా, అందుకని గురుదక్షిణ ఇస్తాను, మరి ఏదో ఒకటి చెప్పండి అని అంటాడు కృష్ణుడు. ఎందుకంటే నేను పాటించకపోతే ప్రతి వాడు వాడు కూడా నా ద్రోణ అనుకుని వాడు పాటించడు కదా గురుదక్షిణ కూడా. అప్పుడు మీ గురువులు ఏమైపోతారు, అంతేత గురుదక్షిణ ఇస్తాను. ఇస్తారంటే సరే నాకు నాకేం తోచట్లేదు అయ్యా, నేను చూస్తేనే చాలు నాకు అని వాళ్ళ ఆవిడ మా ఆవిడని అడగమంటాడు. ఆవిడమంటే అప్పుడు ఆవిడ ఆవిడకి తెలుసు ఈయన అంతా తెలిసిన వాడని. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు కదా రోజు రాత్రి ఇప్పుడు పడుకునేప్పుడు, ఆయన మన దగ్గర ఉన్నాడు కానీ ఆయన మొత్తం వ్యాప్తి చెందిన వాడు. సరే ఆవిడ అడిగింది ఏమని, ఎప్పుడో పోయాడు ఒక్కడే ఒకడికి అడిగాడు, ఒకడు పోయాడు. మాకు సంతానం లేదు, మాకు ఉత్తరగతులు లేవు అని చెప్పి మరి నా కొడుకు నాకు తెచ్చిస్తావా అని గురుదక్షిణగా. అదెంత మాట అన్నాడో వెళ్ళాడు తెచ్చిచ్చేసాడు, తీసుకొచ్చేసాడు. రథంలో వెళ్ళి ఏ లోకాల్లోకి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో రాసిన వాళ్ళకి తెలియదు, మనకు వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ రథంలో తీసుకొచ్చేసాడు, చూడండి మేం భయనా అని అడిగాడు. అంటే అదే రూపంతో పట్టుకొచ్చేసాడు, వాళ్ళు సంతోషించారు కదా. అలాగే చిట్ట చివరిలో కూడా మనకు ఉంటుంది భాగవతంలో, ఓ బ్రాహ్మణుడికి ఒకడు పోయాడని బాధపడుతుంటే ఒకటేంట్రా మొత్తం అందరిని పట్టుకొచ్చేసారు. అంటే ఎంత తెలిసిన వాడు అయిందండి, ఎన్ని లోకాలు ఎన్ని లోకాల్లోకి తన ప్రజ్ఞ వ్యాప్తి చెందకపోతే అలా ఉంటాడండి. అందుకనే మరి కృష్ణుడిలాగా ఇంతవరకు ఎవరు లేరు భూమి మీద అంటే సత్యం. అలా ఎవరు చేయలేదు, ఇంకెవరు చేయలేదు. రూపం ధరించి అలా చేసిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అవతార పురుషుల్లో కూడా రారైనా ఆయన పూర్ణ పురుషుడుగా చెప్తాం. అలాంటి కృష్ణుడు రూపంలో ఉండొచ్చు, రూపానికి అతీతంగా వ్యాప్తి చెంది కూడా ఉండవచ్చు, అది తెలియాలి. అందుచేత ఆ విధంగా మనకి భాగవతంలో కృష్ణతత్వమే భాగవతంగా మొత్తం అంతా వ్యాప్తి చెందిన వాడిని మనకి పరిచయం చేస్తుంటారు ఎక్కడికెక్కడికి ఎక్కడికెక్కడ. అందుచేత అతడు జీవుడు ఎవ్వరు అతనికి సాటి కాదు. ఎంత బ్రహ్మర్షి అయినా సాటి కాదు జీవుడే. త్రిమూర్తులు ఉంటారు, ఏది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వాళ్ళు కూడా సాటి గారు బ్రహ్మములకు. వాళ్ళు జీవులే. యోగ వాసిష్ఠుడు చదువుకుంటే బాగా తెలుస్తుంది. వశిష్ఠుడు రాముడికి చెప్తాడు, మనం ఎవరైతే విష్ణువుని, ఎవరైతే శివుడని, ఎవరైతే చతుర్ముఖ బ్రహ్మని త్రిమూర్తులుగా ఆరాధిస్తున్నామో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు జీవులే అని చెప్తాడు వశిష్ఠుడు. అలా చెప్పగలిగినవాడు వశిష్ఠుడు అగస్త్యుడే ఉండాలి, లేకపోతే తెలియదు. ఎందుకంటే వాళ్ళ కథంతా అలా స్కానింగ్ చూసేయగలరు వాళ్ళు. ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని కల్పాల్లో ఎన్ని రకాలుగా పరిణామం చెంది ఇప్పుడు అక్కడ కూర్చున్నారు కదా. మన దేశం ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే కదా ఆయన. మరి ఆ స్కూల్లో ఆయనతో పాటు చదువుకున్నవాడు వాడు ఉంటాడు కదా. మరి అంటే నాకు మోడీ చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్తాడు కదా. మనకు తెలియదు కదా చిన్నప్పటి నుంచి. అలాగే సృష్టి మొదటి నుంచి మొత్తం నడిపిన వాడికి మొత్తం సృష్టి తెలియదు, తెలుస్తుంది. అలా తెలిసి ఉండడం చేత అతిమానుషమైనటువంటి కార్యక్రమాలు అనేకం చేయగలిగాడు కాబట్టి అలా ఆరాధింపబడుతున్నాడు. అయినప్పటికీ సుఖుడు సూతుడు ఏం చెప్పిస్తున్నారంటే ఆ రూపానికి లిమిట్ అవ్వకండి. అదేనా ఒక పర్పస్గా అట్లా ఏర్పాటు చేసుకొచ్చాడు. ఇప్పుడు ఈరోజు ఈ చొక్కాలాగు వేసుకొస్తే ఈ చొక్కాలాగులోనే గుర్తిస్తాం, ఇంకో చొక్కాలాగు రేపు వేసుకొస్తే గుర్తిస్తాం అంటే ఎట్లా? అసలు మనిషి తెలిస్తే వాడు ఎన్ని రకాలుగా బట్టలు మార్చినా వాడు గుర్తిస్తావా లేదా? ఇప్పుడు చాలా మందికి రూపంలో చూస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది, కృష్ణుడు లేడనిపిస్తుంది. కానీ రూపాతీతంగా మొత్తం వ్యాప్తి చెందిన వాడుని దర్శనం చేయడం మొదలు పెడితే వాళ్ళు లేకపోవటం ఉండదు, అసలు లేకపోవటం ఉండదు. అది ఆ ఓషో చెప్పింది, వాడు పుట్టడం ఏంటి, వాడు చచ్చిపోవడం ఏంటరా, మీ వాడు అంతే సందేహం లేదు. జీవుడు యేసుక్రీస్తు జీవుడు, సందేహం లేదు. మహర్షులందరూ జీవులు, త్రిమూర్తులే జీవులు అంటుంటే ఇంక మిగతా వాళ్ళు ఎదురైపోతారండి. త్రిమూర్తులు జీవులే కదా. అందరూ జీవులు అయినప్పుడు వాళ్ళందరికీ అంత వ్యాప్తి ఎట్లా ఉంటుంది? ఉండదు. ఎవడికి ఉంటుంది? అన్నిటికీ మూలమైన వాడికి ఉంటుంది. అందుకని ఎవ్వరు అంటే ఇది చాలా ముఖ్యం. ఏమిటంటే వానితో సమానమైన వారు జీవులలో ఎవ్వరు ఉంటారు. నేను కృష్ణుని అంటాను వీలుబడి లాంటి వాడిగా చెప్పుకోవచ్చు. పోల్చుకుంటా చాలా మంది కదా. అందుకని అంత వ్యాప్తి చెందిన ప్రజ్ఞ మాస్టర్కి గారు ఎప్పుడు ఉపన్యాసం చెప్పేవారు. ఇప్పుడు నీ పొలం నీ పొలం అంటావు, గాడిదలే నువ్వే పోలా వెళ్ళాలి నీ పొలానికి, నీ పొలం నీ దగ్గరికి రాదు కదా. అది నీ పొలం అయితే నువ్వు చెప్పినట్టు అది ఉండద్దు, పిలిస్తే రావద్దు, రావాలి. నీళ్ళు అంటావు, నీళ్ళు కదులుతుందా, నువ్వే దాని చుట్టూ తిరగాలి. నీదేమిటి, నీ పొలం ఏమిటి, నీళ్ళు ఏమిటి, నీవేవి, నీ శరీరమే ఒక్కొక్కసారి నువ్వు కదలమంటే అది కదలదు కదా. ఇప్పుడు కాదులే అని చెప్తుంది మళ్ళీ, బిచ్చగాడికి బిచ్చగాడికి ఎప్పుడు చెప్పేస్తుందండి శరీరం, పొద్దునే లేదామంటే మళ్ళీ రా అంటుంది. ఎలా ఉంది చెప్పండి, ఎవరన్నా వచ్చారు కొన్ని మాధా కూడా ఎవరు రావట్లేదండి, రోజులు అలా తయారైపోయినాయి. ఎవరన్నా వచ్చి అమ్మ మాధా కోడ అంటే పూర్వకాలం ఇంకా ఇంట్లో అన్నీ అవ్వకపోతే తింటారు అది, మళ్ళీ రా బాబు అనేవాడు కదా. అట్లాడు మన శరీరం మన ఒక బిచ్చగాడిగా చూస్తుందండి. నేను 4 గంటలకు లేస్తే మంచిదని విన్నాం అనుకోండి, మరి మూర్తిగా ఎలా అంటారు, 3 గంటలకు లేచిపోతుంది, అప్పుడే అప్పుడే పెట్టేస్తారు నమస్కారం మాస్టర్, నేను నాలుగింటికి లేచేసరికి నమస్కారం మాస్టర్ మొట్టమొదటి మెసేజ్ అదే మాకు పొద్దునే అర్థమైపోయింది కదా. ఆయన మనకన్నా ముందు లేవటం వల్ల కదా పెట్టేశా, మనకన్నా లేట్గా పడుకోరు కాబట్టి లైట్గా చూసినప్పుడు ఉండదు, పొద్దున లేచేసరికి ఉంటుంది. అట్లా ముందుగా లేద్దాం, నాలుగింటికి లేద్దామని మనం అనుకున్నాం అనుకోండి పొరపాటున, అప్పుడప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడు నాలుగింటికి మనం శరీరం ఏం చెప్తుంది, ఇప్పుడు కాదులే మళ్ళీ రా అంటుంది జీవుడు, నేను లేవను మళ్ళీ రా అంటుంది. మనం బిచ్చగాన్ని మళ్ళీ రా అన్నట్టుగా ఏది, జీవుడు ఈ శరీరానికి స్వామి కానీ వాడు బిచ్చగాడిలాగా ఉంటాడు శరీరం, అంతలా అయిపోతుంది. అందుకని మాస్టర్ గారు ఎప్పుడన్నా యజమాని అనే దానికి ఒక ఉదాహరణ ఇచ్చేవారు. యజమాని ఒకడే, వాడి పేరే గోవిందుడు అన్నారు. గోవిందుడు అంటే మొత్తానికి యజమాని అర్థం అని అర్థం. ఏమిటి యజమానిత్వం అంటే, నువ్వు దేనికి యజమాని కాదు, ఎందుకంటే ఏది నీ మాటది కదా. ఇప్పుడు ఆయన యజమాని అంటే ఆయన నీలోనూ ఉంటాడు, నీ పొలంలోనూ ఉంటాడు, నీ ఇంట్లోనూ ఉంటాడు, నీ సమస్తమంతా ఆయన వ్యాప్తి చెందినాడు కదా. నువ్వు అట్లా వ్యాప్తి చెంది ఉన్నావా, నావి 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 అంటుంటావే అన్ని నావి 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 అని మనం అనుకున్న వాటి ఎందు మనం వ్యాప్తి చెందున్నావా లేదు. అక్కడ చెప్పులు పెట్టొచ్చాం కదా బయట, వాటిలో కూడా మన వ్యాప్తి లేదు. అవి ఏమన్నా ఎత్తుకుపోతే మనకు తెలుస్తుంది ఇప్పుడు, తెలియదు కదా. ఎందుకు తెలియదు, మన వ్యాప్తి కేవలం మన శరీరానికే పరిమితం. ఆయన వ్యాప్తి ఆయన శరీరానికంటే సృష్టి ఆయన శరీరం, ఇట్లా చెప్పారు విశ్వం విష్ణు కదా. విశ్వము విష్ణుండు, విష్ణుండు కంటేను వేరేమీ లేదు, దాన్ని మించి కూడా ఉన్నాడు. కాబట్టి మొత్తం విశ్వంలో ఏం జరుగుతున్నా తెలియకపోవటం అనేది ఉండదండి. ఇంటెలిజెన్స్ సర్వీసెస్, వేగుల వాళ్ళు, దూతలు ఇలా ఎవరు అక్కల నారదులు వచ్చి చెప్తున్నట్టుగా చూపిస్తారు కదా. నారదు వచ్చి చెప్పేదంతా ఆయన తెలిసే వింటాడు మళ్ళీ సరదాగా, వీడికెంత అర్థమైంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్యూ ఉంటుంది కదా, అందుకని నారదుడు కూడా మాట్లాడడం నీకు తెలియదేముంది అంటాడు, చెప్తూ ఉంటాడు. తెలియదేమన్నప్పుడు ఆగచ్చు కదా, అలా లేదు చెప్పు అంటాడు, బాగుంటుంది. ఎందుకంటే తెలిసిన వాడు అలా వింటూ ఉంటాడు, ఎవరు చెప్తున్నా అప్పుడే వినబడుతున్నట్టుగా ఉంటాడు, అప్పుడే తనకేం తెలియదన్నట్టుగానే వింటాడు. అలా ఈశ్వరుడు అంతా వ్యాప్తి చెందినవాడు కాబట్టి అతడితో ఎవ్వరూ సమానం కాదు. అందుకని ఎవరు నేను భగవాన్ అనుకోవడానికి వీలేదు. పిస్తున్నాడు భగవాన్ అంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియాలండి, అంటే అక్కడెక్కడో సప్తర్ష మండలంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలి, కృత్తికా మండలంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలి. ఊరికే మనం ఆఫీస్ పడిపోయి బిరుదులు పెట్టించేసుకుంటే కదా, అదొక బదులో పిచ్చుకోవాలండి. అందుకని ఇలాంటి భగవంతుణ్ణి చేరే ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు పెట్టుకున్న ఫోటో, నువ్వు పెట్టుకున్న పేరు, నువ్వు పెట్టుకున్న రూపం కాదు. అలా ఉండటం వల్ల ఇన్ని మతాలు, ఇన్ని గొడవలు, ఇన్ని యుద్ధాలు అయిపోయింది. వాడితో అది అంతటా ఏదైనా అందులో ఇమిడిపోతుంది, అందులో అల్లా ఇమిడిపోతాడు, యేసుక్రీస్తు ఇమిడిపోతాడు, అన్నీ ఇమిడిపోతాయి. అందులోంచి వచ్చినవే నేను, అందులోంచే ప్రతివాడు వచ్చాడండి. అదే పిండి, రకరకాల పదార్థాలు తయారు చేశారు అని తెలిసిన వాడికి ఇబ్బంది లేదు కదా. అలాంటి సమగ్రత్వం, సమన్వయత్వం మన వాంగ్మయంలో ఇచ్చారు కానీ మన వాళ్లే చెప్పుకోరది. చెప్పుకోక ఏదో రకరకాలుగా పిచ్చి పిచ్చి అవగాహనతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అందుకనే దీన్ని ఏమంటారంటే ఆంగ్లంలో ది పార్ట్ కెన్ నెవర్ కాంప్రహెండ్ ది హోల్ అంటారు. ది పార్ట్ కెన్ నెవర్ కాంప్రహెండ్ ది హోల్. అలాగే సముద్రం అంతా తెలియదు, సముద్రానికి అలా తెలుసు. ఎందుకంటే తానే కదా అలాగా వచ్చేస్తుంది. ఇక్కడ మన ఒడ్డుకు వచ్చినా, అటు బర్మా ఒడ్డుకు వచ్చినా, అటు శ్రీలంక ఒడ్డుకు వచ్చినా, అమెరికాలో ఒడ్డుకు వచ్చినా, ఎక్కడ ఒడ్డుకు వచ్చినా ఒకే సముద్రం అన్ని చోట్లగా అలలగా వెళ్తుంది కాబట్టి తానే కదా. అలా వ్యాప్తి చెందినటువంటి వాడు ఈశ్వరుడు అని తెలుసుకుండాలి. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మన మనో పరిమితి క్రమంగా విశాలమవుతుంది. అది క్రమంగా ఎంత విశాలం చెందుతుందంటే ఇక పరిధి లేనంతగా విశాలం. ఇలా పరిధి లేని తత్వాన్ని తో నువ్వు ముడిపడితే నీకు కూడా ఉన్న పరిధులన్నీ దాటిస్తావు, నీ హొరైజన్స్ అన్ని క్రమంగా దాటిస్తావు. పరిధి అంటే హొరైజన్, అవర్ హొరైజన్స్ కీప్ ఆన్ ఎక్స్పాండింగ్ అండ్ దెన్ అండ్ ఆ హొరైజన్ లో ది ప్లానెట్, ది సోలార్ సిస్టమ్, ఎవ్రీథింగ్ గెట్స్ ఇంక్లూడెడ్. అల్టిమేట్ గా పరిధి లేని స్థితి వస్తుంది. ఆ పరిధి లేని స్థితినే వర్ణిస్తారు మన పుస్తకాలు అనేమి చక్రం అని. అనేమి చక్రం అంటే రిమ్లెస్ వీల్ అంట. రిమ్లెస్ వీల్, వీల్ అంటే రిమ్ ఉండాలి కదా మన అవగాహన, అది దానికి అది అది సుదర్శన చక్రం, దానికి పరిమితులు లేవు. అందుకనే అది సుదర్శనమైంది. సుదర్శనం అంటే గుడ్ విజన్. అలాగా ఈ భగవంతుని యొక్క తత్వం ఇంకొకటి పృథు చక్రవర్తి జీవులకి ఆవిష్కరించాడండి. నేనే ఎంత అంటారేంట్రా, తప్పు కదా. నేను ఏదో ఇక్కడ కొంత చేశాను అంత మాత్రం చేస్తే నేనే అంతా ఇంకెవరు లేరంటే చాలా తప్పు అని చెప్పడానికి ఈశ్వరుని ఆవిష్కరింప. ఇప్పుడు ఇది నాలుగో ఏమంటాం దాన్ని, వ్యూ పాయింట్ ఏమంటాం, నాలుగో కోణంలో చూపించాడు దేవుడు. ఇంకా చూపిస్తాడు చాలా. ఇది ఇలా మనం చదువుకుంటే ఏమవుతుందంటే మనకు కూడా దైవం కూర్చిన అవగాహన మనకి చాలా మందికి ఉండదు. ఏదో దైవం నీకు తోచిందే దైవం. యూ డిఫైన్ గాడ్ బట్ గాడ్ ఈజ్ ఇన్ఫైనట్. అపరిమితమైనటువంటి దైవాన్ని పరిమితంగా నీ బుద్ధికి నువ్వు తగ్గించుకుంటూ పోయి ఇది ఎంత అనుకుంటే ఎట్లా. అందుకనే కదా ఆయన పాడతాడు అన్నమాచార్యులు గారు, ఎంత మాత్రమున ఎవరు కొలచినా అంత మాత్రమే నీవు. నీకెంత చూస్తే అంతే నీ దైవం కదా, నువ్వెంతటి వాడు. అది ఎంతదో మనకు తెలియదు కాబట్టి అందులోకి పోతుంటే మనం కూడా అందులో కలిసిపోవడమే ఉంటుంది అంతే. అలాంటి ఒక దృక్పథాన్ని ప్రజలకు పుత్ర చక్రవర్తి పాడైపోకండిరా అట్లా పెట్టుకోవద్దు అంటే చిన్న గుడి మొత్తం అంతా అదే అన్నట్టుగా అయిపోతుంది. పుత్ర చక్రవర్తి అవతారం, భగవంతుని యొక్క అవతారమే చెప్పుకున్నాం మొదట్లో కదా. ఈ భూమి మీద జీవులకి అన్ని చక్కగా ఏర్పాటు చేసి పరిపాలించినటువంటి వాడే, కానీ తను ఏర్పాటు చేసిన వాడు ఉన్నాడుగా, తను ఏర్పాటు చేసిన వాడు ఉన్నాడుగా, వాడి వల్ల కదా తను వచ్చాడు అని చెప్తే, నేను ఈశ్వరుని కాదు ఈశ్వరుడి నుంచే వచ్చినటువంటి వాడిని, మీరు ఈశ్వరుడి నుంచే వచ్చారు, జగత్తు ఈశ్వరుడి నుంచే వచ్చింది. ఈశ్వరుడు అంటే కూడా తెలుసుకోండి, తెలుసుకుని ఆ ఈశ్వరుడు సృష్టిలో అన్నిటి ఎందు నిండి ఉన్నాడు కాబట్టి అంతర్యామి, ఆ ఈశ్వరుడు ఈ సృష్టికి వెలుపల కూడా ఉన్నాడు కాబట్టి బహిర్యామి, కాబట్టి అతని యొక్క వ్యాప్తి మనకు తెలియదు, అలాంటి వాడు మనకు ఆధారంగా మన ఎందు ఉన్నాడు అని చెప్పి పుత్ర చక్రవర్తి ఇక్కడ మనకి ఈ రోజున ఈ విధంగా వివరించడం జరిగింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.